లోపలి మనిషి. శ్రవణ పుస్తకం 30వ అధ్యాయం. అమలు ప్రారంభం. చౌదరి నివాసంలో సమావేశమై తన నూతన బాధ్యతల గురించి చర్చించిన తర్వాత ఆనంద్ ఒక రోజంతా ఆఫీసుకు వెళ్ళలేదు. ఇంటి వద్దనే ఉండిపోయి నూతన విధి నిర్వహణలో తన ఏ విధంగా ముందుకు వెళ్లాలో తన శక్తి మేరకు ఆలోచించుకోవాలనుకున్నాడు. ఉదయమంతా ప్రశాంతంగా యోచించుకుంటూ గడిపాడు. ఇప్పుడు బొమ్మను రెండు వైపులా స్పష్టంగా చూడగలుగుతున్నట్టు అనిపించింది. ఏదైనా సమస్యను పైపైన కాకుండా మూలంలోకి వెళ్ళి ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఇదే తగిన పద్ధతి అని అనుకున్నాడు. 4 రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం అరుణ హఠాత్తుగా తన సహజ ధోరణిలో చిట్టపట్టలాడుతూ వచ్చింది. ఆనంద్ ఆ ధోరణిని అర్థం చేసుకుని వినోదించడానికి ఇప్పటికే అలవాటు పడిపోయాడు. అది అనేక అంశాల సమ్మేళనమే కానీ ఇప్పుడు ముఖ్యంగా తాను కోరుకున్నప్పుడల్లా ఆనంద్ను కలవలేకపోతున్నందుకు చిరచిరలాడుతోంది. నీకు నీ పని తప్ప మరేమీ పెట్టడం లేదు. మార్పు కోసం నేను ఏ అభిమాన గ్రంథాన్నో ఫైల్నో అయితే ఎలా ఉంటుందని ఎత్తి పొడిచింది. ఆ మాటకు, ఇప్పటికే నువ్వు నా అభిమాన గ్రంథానివి, మామూలు గ్రంథం కాదు, పిచ్చి పట్టిన మహాకవి రాసిన మహాకావ్యానివి అన్నాడు ఆనంద్. ఆనంద్ తన రాజకీయ జీవితంలో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తున్న ఆ దశలో అరుణ మాత్రం ఉన్న చోటే ఉండిపోయింది. ఎజెండా లేని సమావేశాలు మొదలుకొని మగ రాజకీయవాదుల గురించి అతిశయోక్తులు చెప్పుకునే ఉబ్బుసుపోక కబుర్ల వరకు అర్థం పర్థం లేని కార్యక్రమాలతో తన సమయం వృధా చేసుకుంటోంది. ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ఆనంద్ నుంచి ఈ సహాయం ఆ సహాయం చేయించి పెట్టమని వేధిస్తూ తన చుట్టూ చీమల్లా మోగుతున్న స్వార్థపర శక్తులతో ఆమె విసిగిపోయింది. ఆనంద్ ఇరిగేషన్ మంత్రిగా లేకపోయినా కొందరు కాంట్రాక్టర్లు అరుణ దగ్గరకు వచ్చి ఆనంద్తో చీఫ్ ఇంజనీర్లకు చెప్పించి తమ పని చేయించమని అడుగుతూనే ఉన్నారు. అందుకు వాళ్ళు చూపించే ప్రతిఫలాలు రకరకాలుగా ఉండేవి. ఆమె ఆగ్రహంతో రగిలిపోయేది. తన ఎదుట ఆనంద్ గురించి ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే ఆమెలో ఉద్రేకం పూర్తిగా అదుపు తప్పిపోయేది. ఆమెను అలా రెచ్చగొట్టి ఆమెకి ఆనంద్కి మధ్య సాన్నిహిత్యాన్ని గురించి రోజు రోజుకి విస్తరిస్తున్న ముచ్చట్లకు సరికొత్త ముచ్చట జోడించడం ఇంచుమించు నిశ్చయతంత్రంగా మారింది. ఇటువంటి సందర్భాల్లో ఆమె విపరీత స్పందన పరిస్థితిని మరింత విషమింపజేసేది. అయినా ఆమె తన ఆగ్రహ విషయాల్ని అదుపు చేసుకునేది కాదు. ఈ విషయంలో ఆమెకు సలహాలు సూచనలు ఇవ్వకుండా ఆనంద్ తన స్వాభావిక సరళిలో తటస్థంగా ఉండిపోయేవాడు. ఏమైనా చెబితే ఆమె సరిగ్గా దానికి వ్యతిరేకంగా చేస్తుందన్న భయంతో. ఏమిటి సమస్య అరుణ? ఆనంద్ అడిగాడు. నువ్వే, అరుణ చుట్టుకొనంది. ఇంకెవరుంటారు, ఇంకేముంటుంది? అది ఎప్పుడో తెలిపోయిన విషయం. అటువంటి అల్ప విషయాలకు నువ్వు ఇంతగా విరుచుకుపడవే. అవునా? ఈసారి ప్రత్యేకంగా ఏదో జరిగి ఉండాలి. నువ్వెప్పుడూ ప్రత్యేకమే అంది ఆమె. ఆ తర్వాత ఒకంత చల్లబడి, నాకే అనుకో అని వివరిస్తూ, సరే అంటూ ఆనంద్ ఆమెను ఓ సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. ఆ సమస్య ఏమిటో తెలుసుకొని మరీ రికమెండేషన్లతో ప్రాణం తీస్తున్నారా? సూటిపోటి మాటలు మరీ ఎక్కువైపోయాయా? నిన్ను దూరం చేసేంతగా ఊపిరి సులభన కార్యక్రమంలో మునిగిపోయానా? ఈ ప్రతి ఊహకి ఆమె తలా అడ్డంగా ఊపేసరికి, సరే ఇక ఊహించడం నవల కాదు, ఓడిపోయాను, నువ్వే చెప్పేయి అన్నాడు. నీ కొత్త పోర్ట్ఫోలియో నాకు ఆందోళన కలిగిస్తోంది. దానిపై వింటున్న వ్యాఖ్యలకు భయపడిపోతున్నాను. అది చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. నువ్వు ఎంతో వినుండాలి. వాటిల్లో ప్రత్యేకించి ఎంతో ప్రమాదకరంగా కనిపించే కొన్ని ఆణిముత్యాలు లాంటి మాటలు చెప్తావా? అలాగే ఎవరికి ప్రమాదమో, ఎందుకు ప్రమాదమో కూడా ఎక్కడ ప్రారంభించాలో నాకు తెలియడం లేదు. అయినా ప్రయత్నిస్తాను. భూ సంస్కరణల బాధ్యత నీకు అప్పచెప్పమని చౌదరి మీద నువ్వెంతో ఒత్తిడి తెచ్చావని వాళ్ళు అంటున్నారు. ఢిల్లీలో కూర్చుని అందుకోసం ప్రయత్నాలు చేసావట. ఇది ఎంత అత్యవసరంగా అమలు చేయవలసిన కార్యక్రమము. ముఖ్యమంత్రులకు సూచించడానికి నువ్వే ప్రధానమంత్రిని ఒప్పించావట. ఆ శాఖను తక్షణమే నీకు అప్పచెప్పమని ప్రధానమంత్రికి బాగా సన్నిహితుడైన వ్యక్తితో చౌదరికి నువ్వే చెప్పించావట. తక్షణమే, ఎందుకంటే తనప్పుడు రాష్ట్ర రాజధానులు లేకపోయినా ఆ శాఖను తనకు బలవంతంగా కట్టబెట్టాలని అందరూ అనుకోవడం కోసమట. నీ తక్షణ వ్యాఖ్య కోసం ఓ ప్రముఖ జర్నలిస్ట్ నీతో మాట్లాడినప్పుడు తప్పించుకునే జవాబులు చెప్పావట. ఎదుట వాళ్ళని తికమక పెట్టే నీ ఆటలో అది భాగమట. చాలా బాగుంది అన్నాడు ఆనంద్. అయితే ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానట? నా ఉద్దేశం ఏమిటనుకుంటున్నారు? లేక పిచ్చి ఆసుపత్రిలో చేర్చడానికి తగిన వాడిని అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాను అరుణాంది. నీ ఉద్దేశం గురించి ఒక గ్రూపు ఒక్కో రకంగా అనుకుంటోంది. భూస్వాములు మాత్రం తను నాశనానికే సిద్ధమయ్యామనుకుంటున్నారు. ఎందుకో వివరించే ప్రయత్నం చేశారా? ఆనంద్ అడిగాడు. ఆ విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఒక వదంతి మాత్రం వినిపిస్తోంది. ఎవరో భూస్వామిని తన 100 ఎకరాల మెట్ట భూమిని నీకు అమ్మమని అడిగావట. త్వరలోనే ఒక ఇరిగేషన్ పథకం అమల్లోకి వచ్చి అది మాగాణిగా మారిపోతుందట. మెట్ట భూమి ధర నువ్వు ఇస్తాననేసరికి అతడు వీలు కాదన్నాడట. న్యాయం అతడి వైపే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది కూడాను. అందుకని భూస్వాములు భూములన్నీ హరించి వాళ్ళని బిచ్చగాళ్ళుగా మార్చేస్తానని శపథం చేశావట. మిగిలిన గ్రూపులు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. భూ సంస్కరణలను ఆపలేమని తెలుసుకుని భూస్వాములకు వీలైనంత సహాయం చేయడం కోసం ఆ శాఖ నీకే వచ్చేలా తెర వెనుక పథకం నడిపించావట. ఎంతైనా నువ్వు ఆ వర్గం వాడివే కదా అని వాళ్ళ వ్యాఖ్య. ఏమాత్రం సానుభూతి లేని శేఖర్ లాంటి మంత్రుల చేతుల్లో పడి భూస్వాములు నాశనం కాకూడదనుకున్నావట. ఈ కీలకమైన శాఖ కోసం అతడు నువ్వు పోటీ పడ్డారని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకీ సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? కొద్ది రోజుల పాటు నా నియోజకవర్గంలో తిరిగి వచ్చాను. నిజానికి నిన్ననే ఓ మారుమూల గ్రామానికి వెళ్ళొచ్చాను. మామూలు జనం నువ్వు వాళ్ళకి భూమి ఇస్తావని అనుకుంటున్నారు. అయితే ఆ భూమిని నిలబెట్టుకోగలమన్న ధీమా మాత్రం వాళ్ళలో కనిపించడం లేదు. ఆ భూమి ఎలాగూ తిరిగి భూస్వాముల చేతుల్లోకి పోతుందనుకుంటున్నారు. మొత్తం మీద ఆశా నిరాశల మధ్య వాళ్ళు ఊగిసలాడుతున్నారు. నీ నియోజకవర్గంలో వామపక్ష కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకున్నావా? ఆహా, ఇది అధికార పక్షం విసిరిన మరో పాచికనే మొత్తం మీద వాళ్ళలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. అయితే ఈసారి వాళ్ళు మరీ ఎక్కువగా మండిపడిపోతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పుడంత తేలిగ్గా కొట్టిపారేసేలా లేరు. ఏమిటి దాని అర్థం? నాకు తెలియదు. వాళ్ళు భయపడుతున్నారేమో, లేక అసంతృప్తి పడుతున్నారేమో, రెండూ అయినా కావచ్చు. ఆలోచనగా తల పంకించాడు ఆనంద్. వాళ్ళు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో కనిపెట్టావా? ఏమో అంత స్పష్టంగా చెప్పలేను. ఆ పార్టీలో కాస్త నోరు తెరిచి మాట్లాడే ఓ పెద్ద మనిషి ఇంతకాలంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా తాము గురిపెడుతూ వచ్చిన ఓ అంశాన్ని తాము వదులుకోవలసి రావచ్చు అన్నాడు. ఆ నిజంగా ఎక్కడ జరుగుతుందిలేమని పైకి బింకం చూపించిపోయాడు. కానీ సారథ్యం నీది గనుక ఆ ధీమా సడలినట్టే కనిపించాడు. తమ పార్టీ వాళ్ళకి కూడా భూ సంస్కరణల గురించి స్పష్టమైన అవగాహన లేదట. అయినా తాము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది ఎలాగూ జరగబోవడం లేదు గనక ప్రస్తుతానికి తాము చేయగలిగింది ఈ అంశం నుంచి వీలైనంత రాజకీయ ప్రయోజనం రాబట్టుకుంటూ భూమి లేని పేదలు తమ చేతుల్లోంచి జారిపోకుండా కాపాడుకోవడమేనట. ఆమె ఈ ఘటనలో అర్థంతరంగా ఆగిపోయి సూటిగా అతని కళ్ళలోకి చూస్తోంది. ఇదేమిటి, నేను నిలప్పించి దానిలాగా వాగిస్తున్నాను? భూ సంస్కరణ గొడవలో పడి నువ్వు మరీ బిజీ అయిపోయావని తగు పెట్టుకోవడానికి నేను వస్తే నా చేత నువ్వు ఆ విషయమే మాట్లాడిస్తున్నావు? ఇక చచ్చినా మాట్లాడను అంటూ అసలు మాట్లాడనే మాట్లాడను అన్నట్టుగా మూతి ముడుచుకుని కూర్చుంది. కొద్దిసేపటికి వాళ్ళ ఊరిమి నశించింది. మళ్ళీ ఆనంద్ నూతన బాధ్యతల గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఎజెండాలో ఉన్న విషయం అదొకటే, వాళ్ళకి నచ్చని నచ్చకపోని. అసలు ఇందులో ఎందుకు ఇరుక్కున్నావు? అరుణ కలవరపాటుతో ప్రశ్నించింది. మా అన్న బలరాం కూడా నీ మీద కోపంగా ఉన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అతడికి నువ్వంటే ఎంతో ఇష్టం కూడా. ఆ విషయం గురించి చర్చించడానికి మేమిద్దరం ఇంతవరకు కలుసుకోలేదు కూడా. అయినా అతని అభిప్రాయాలు అతను ఉండవచ్చు, అలాగే అతని అసంతృప్తి కూడా. నీతో కనీసం మాట్లాడకుండానే? అందులో ఆశ్చర్యమేముంది? ఇప్పటికే చాలామంది అతడితో నా గురించి మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు నాకు చెప్పినవన్నీ అతడికి చెప్పి ఉండవచ్చు కదా. సరే, ఇప్పుడు చెప్పు, ఇదంతా ఏమిటి? హఠాత్తుగా అందరూ నీ మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు? నువ్వు ఏం చేయబోతున్నావని ఎందుకు నేను ఆలోచిస్తున్నారు? అసలు ఈ సాలిగుట్లో నువ్వెందుకు చిక్కుకున్నావు? నాకు నిజంగా తెలియదు అరుణ, ఆనంద్ అన్నాడు. పరిణామాల రీత్యా నువ్వు విన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఉదాహరణకు, చౌదరి కొత్త పోర్ట్ఫోలియో సృష్టించాడు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడే ఆ శాఖను నాకు కేటాయించాడు. చౌదరి ఎందుకులా చేశాడో ఆయనతో అంత వివరంగా చర్చించిన తర్వాత కూడా నాకు తెలియలేదు. నా వెనకాల రకరకాల వక్ర వ్యూహాలు పనిచేస్తున్నాయి. వాటి ఫలితాలను స్వీకరించవలసిన స్థితిలో మాత్రమే నేనున్నాను. నాకు భూములున్న విషయం తెలిసిందే. భూ పరిమితి చట్టం అమల్లోకి వస్తే అందులో నేను సైతం పోగొట్టుకునేది ఎంతో ఉంటుంది. కనుక వాళ్ళు రకరకాల అన్వయాలు కల్పించుకుంటారు. భూ యజమానులకే నా మద్దతు ఉంటుందని, ప్రత్యక్ష పరిస్థితి మీద ఆధారపడి వారిచ్చే వివరణ అందులో ఒకటి. నా సోదరుల మీదే నేను శత్రుత్వం వహించినట్టు చిత్రించేది రెండోది. ఇలాంటివెన్నో. ఇందులో పైకి తేలిన అసలు నిజమేమంటే, తలకు ఆ మాట మాట్లాడతారే కానీ ఒక నినాదాన్ని కార్యక్రమంగా మార్చడం గురించి ఆలోచించేవారు ఒకరూ లేరు. అమలు చేయడం అనేది ఎప్పుడూ ఆఖరినే ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే, ముఖ్యమంత్రి నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు, అంటే వాస్తవానికి పార్టీ అధిష్టాన వర్గం నుంచి అన్నమాట, నిరీక్షించడమే నా పని. ఈ క్షణాన అంతకుమించి నేను చేయగలిగిందేమీ కనిపించడం లేదు. భూ సంస్కరణల మీద నీకు దృఢమైన అభిప్రాయాలున్నాయి, అవునా? అవును, అలా ఉండటం సంభవించింది. అలాగే మిగిలిన వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలు నీ అభిప్రాయాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి, అవునా? అవును ఉన్నాయి. రెండింటి మధ్య ఘర్షణ తలెత్తితే ఏం జరుగుతుంది? నాకు తెలియదు, వేచి చూద్దాం. ఆ దశలో ఫోన్ మోగింది. హలో అంటూనే మౌత్ పీస్ అరచేత్తో మూసి అరుణ్తో మీ అన్న అని మెల్లగా చెప్పాడు. ఎలా ఉన్నారు బలరాం గారు? ఎందుకు, ఏంటి అందులో ఇబ్బంది? నేను ఫార్మాలిటీలు పట్టించుకోనని మీకు తెలుసు, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు రాగలరా? దారిలో ఉన్నాను, అవతల నుంచి జవాబు. గంట క్రితమే ఇంటి నుంచి బయలుదేరాను, వేరే చోట నుంచి మీతో మాట్లాడుతున్నాను. అంటే మీరు ఇక్కడికి రావడానికి 2-3 నిమిషాల కన్నా పట్టదు, తప్పకుండా రండి. క్షణకాలం పాటు తత్తరపాటు అనుమానం కలగాల్సిన నిశ్శబ్దం. తర్వాత బలరాం అన్నాడు, నేనంత దగ్గరలో ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? జస్ట్ అలా స్ఫురించింది ఆనంద్ అన్నాడు. మీరెంత దగ్గరలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారన్నది ముఖ్యం కాదు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎక్కడున్నాడు? అరుణ అడిగింది. ఆనంద్ రిసీవర్ కింద పెట్టగానే అక్షరాల రాయివేడు దూరంలో మందహాసంతో అన్నాడు ఆనంద్. నా మీద ఎప్పుడు ఎక్కడి నుంచి రాళ్ళు వచ్చి పడుతుంటాయో, సరిగ్గా అక్కడే శేఖర్ నివాసంలో. అరుణ ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. ఉల్లాసం తెచ్చుకో అరుణ, ఆనంద్ నవ్వుతూ అన్నాడు. మీ పెద్దన్న దారిలో ఉన్నాడు, నిన్ను ఇలా చూస్తే మన ఇద్దరు దేనికో ఘర్షణ పడ్డాం అనుకుంటాడు. ఎంతైనా ఓ చెల్లెలు ఘర్షణ పడితే అన్నతోనే పడాలి, అందులోనే అంత గొప్ప అన్న. బలరాం ఇంపాలా కారు పోర్టికోలోకి ప్రవేశించగానే ఇద్దరు సోఫాలో దూరం దూరంగా కూర్చున్నారు. ఆనంద్ గారు, మిమ్మల్ని చూశాను, చాలా సంతోషం అని బిగ్గరగా అరుస్తూ తన సహజ ధోరణిలో రాచరిక దర్పాన్ని వెలకపోస్తూ బలరాం లోపలికి అడుగుపెట్టాడు. ఆనంద్ లేచి కొంత దూరం ఎదురు వెళ్ళి కరచాలనం చేసి సోఫాలో కూర్చోబెట్టాడు. అప్పుడు బలరాం అరుణను చూశాడు. ఆమె అతడి వైపు చిరునవ్వుతో చూసి అంది, అన్నా ఎలా ఉన్నావు? వదిన పిల్లలు బాగున్నారా? అంతా బాగున్నారు. నువ్వెప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఆమె మీ మీద రకరకాల పితిరీలు చెబుతోంది, ఆనంద్ అన్నాడు పగలబడి నవ్వేస్తూ. ఈ విషయంలో మిమ్మల్ని ఎంతమాత్రం నమ్మను, బలరాం వెంటనే అన్నాడు. నా చెల్లాయి గురించి నాకు తెలిసినంతగా నా గురించి కూడా నాకు తెలియదు. అది ఎప్పుడు పితిరీలు చెప్పదు, ఒక్కసారిగా విరుచుకు పడిపోతుంది. దులపాలనుకుంటే నా మొహం మీదనే దులుపు పారేస్తుంది, కానీ మూడో మనిషికి ఎప్పుడు ఫిర్యాదు చేయదు. మేము నిత్యం కొట్లాడుకుంటూనే ఉంటాం, రాజీ పడిపోతూనే ఉంటాం. అది మా వంశీ లక్షణం. చాలా అద్భుతమైన లక్షణం, సందేహం లేదు, ఆనంద్ అన్నాడు. ఆ లక్షణం వల్ల అప్పుడప్పుడు నాలాంటి అమాయకులు మూడవ మనుషులు కూడా ప్రయోజనం పొందుతూ ఉంటారు. ముగ్గురు హాయిగా నవ్వేశారు. కాఫీ లేని తర్వాత బలరాం చుట్ట వెలిగించి యథాలాపంగా తాపీగా నాటి చర్చనీయాంశంలోకి వచ్చేశాడు. చూడండి ఆనంద్ గారు, భూ సంస్కరణల గురించి ఈ గడబిడ గందరగోళం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నేనేం కలవరపడటం లేదనుకోండి, గ్రామాల్లో మాత్రం కొంత ఆందోళన ఉంది, ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో ఏం చేయలేమంటారా? బలరాం సహేతుకంగానే భయపడుతున్నట్టు కనిపించాడు. ఆనంద్ ఆ భయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు కూడా. అతడిలోని ఆ సానుభూతి వెంటనే ఇద్దరి మధ్య స్నేహభావన తెచ్చిపెట్టింది. బలరాం ఘర్షణకు సిద్ధపడి వచ్చి ఉంటే ఆ అవకాశం లేదని ఇప్పుడు తెలుసుకుని ఉండాలి. చూడండి ఆనంద్ గారు, రాజీ ధోరణిలో ప్రారంభించాడు. గ్రామీణ పరిస్థితులను అనుసరించి గ్రామ ప్రజల మనోభావాల గురించి మీకున్న లోతైన అవగాహనను నేనెంతో గౌరవిస్తాను. అందుకే మాలో ఒకరుగా భావించే స్నేహభావంతో మీతో మాట్లాడాలనిపించింది. మిగిలిన మంత్రులతో నేను ఇలా మాట్లాడలేను. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? రాబోయే భూ సంస్కరణల వల్ల మన పరిస్థితి ఏం కాబోతోంది? ఆనంద్ కూడా విస్మితుడయ్యాడు. ఒకంత విస్తుపోయాడనటం సబబు. అతడు ఘర్షణకు సిద్ధమయ్యే ఉన్నాడు. కనీసం నిర్మోహమాటంగా మాట్లాడాలనుకున్నాడు. బలరాములు హఠాత్తుగా తమ్మి చూసిన మెతకదనం అతడిని నిరాయుధుణ్ణి చేసింది. గ్రామ ప్రాంతాల్లోని సమస్యల గురించి మనకు తెలుసు బలరాం గారు, యథాలాపంగా ప్రారంభించాడు. ఇప్పటి పరిస్థితికి దారితీయించిన కారణాల్లోకి మనం వెళ్లాలా వద్దా? ఉదాహరణకు మీ ప్రాంతాన్ని తీసుకోండి. మీ జిల్లాలో ఏడాదికి సగటున ఎన్ని హత్యలు జరుగుతాయి? మీకేమైనా ఐడియా ఉందా? చాలా ఎక్కువ, బలరాం అన్నాడు. వాటిలో భూమి గురించి జరిగేవి ఎంత శాతం? అది కూడా చాలా ఎక్కువే. కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి అనుకుంటాను. అవును, అక్షరాల. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి భూమి గురించి జరిగే నేరాలకు ఘర్షణలకు విరామం అనేదే లేదు. అంటే గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులకు భూ సంస్కరణలు కానీ ఈ మధ్యకాలంలో తలెత్తిన మరే పరిణామాలు కానీ కారణం కాదు, అంతేనా? అవును. కానీ భూ సంస్కరణల గురించి జరుగుతున్న ప్రచారం ఉద్రిక్తతను పెంచుతోంది. తన అసలు ఆరోపణ కాస్త ధ్వంసమైపోవడం గమనించి బలరాం గుణుగుతున్నట్టు అన్నాడు. సరే, మీరన్నట్లే జరుగుతుంది అనుకుందాం. భూ సంస్కరణల ప్రస్తావన అసలు లేదనుకోండి. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితిని తొలగించడానికి మన వద్ద ఏమైనా పథకాలు ఉన్నాయా? బలరాంలో కలవరపాటు స్పష్టంగా కనిపించింది. ఆనంద్ నుంచి సమాచారం తెలుసుకోవడానికి, భూ సంస్కరణల పథకాన్ని మూలమట్టంగా నేలకొల్చడానికి అతడిక్కడికి వచ్చాడు. ఇటువంటి శల్య పరీక్షకు సిద్ధమై రాలేదు. సంక్లిష్ట విషయాలపై చర్చించుకునే ఒక అవగాహన వచ్చే వ్యక్తుల కోవలో కూడా ఇతడు రాడు. 600 అయినా తాను చెప్పిందే సబబు అని తన తర్కమే నమ్మదగినదని భావించే రకం. నన్నెందుకు అడుగుతున్నారు? అసహనంగా అన్నాడు. నేనే ప్రభుత్వాన్ని నడపడం లేదు, నేనెక్కడ నిలబడ్డానో నాకు తెలుసు. కనుక పాత ఉద్రిక్తతల మధ్య నెట్టుకు రాగలను, వాటిని చట్టబద్ధంగానూ ఇతర మార్గాల్లోనూ ఎదుర్కోగల సత్తా నాకుంది. అది నా బాగా తెలిసిన స్థలం. ఆనందలో కూడా సహనం నశిస్తోంది. అయినా ముందుగానే తనే నిగ్రహం కోల్పోకూడదనుకున్నాడు. చూడండి బలరాం గారు, మనం ఇక్కడ అధికారం గురించి మాట్లాడుకోవటం లేదు, మరో మాట చర్చించడానికైనా. ఇప్పుడు ఏది న్యాయమో మాట్లాడుకోకూడదా? అంటే నేను అన్యాయంగా ఉన్నానన్న మీ ఉద్దేశం? అలా నేను అనలేదు, మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను ఆనంద్ అన్నాడు. చూడండి, మేము ఎవరికీ ఎటువంటి అన్యాయం చేయలేదు, బలరాం కొనసాగించాడు. గ్రామంలో ప్రజల్ని మేము కాపాడుతున్నాం, వాళ్లకు నాయకత్వం అందిస్తున్నాం, బతుకు తెరువు చూపిస్తున్నాం, ఒకళ్ళనొకళ్ళు చంపుకోకుండా చూస్తున్నాం, ఒక రకంగా శాంతి భద్రతలను రక్షిస్తున్నాం, కరువు కాటకాలను చీడపిడలను తట్టుకుని జీవించడానికి వాళ్ళకు సహకరిస్తున్నాం, వాళ్ళ సంతోషంగా జీవించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాస్త కర్కశంగా ఉంటే తప్ప ఇవన్నీ ఎవరూ చేయలేరు, అది ఆటలో భాగం. ఇందుకు ఎవరైనా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకోవాలో అర్థం కావటం లేదు. నాకు తెలిసినంతవరకు ఎవరూ ఆడిపోసుకోవడం లేదు ఆనంద్ అన్నాడు. రాచరిక వ్యవస్థలో కూడా ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ప్రజలు తమ క్షేమం గురించి తాము ఆలోచించుకోవలసిన అవసరం లేకుండా చేశాడు రాజు. అయినా సరే 500 సంస్థానాల్లో రాచరికాన్ని అంతమొందించాం, అవునా కదా? భూస్వామ్య వ్యవస్థలో ప్రజల మీద ఎటువంటి ఘనమైన బాధ్యత ఉండదు. అస్తిత్వ మాత్రులుగా ఉంటూ ఆజ్ఞలను పాటించటమే వారి పని. అయితే ఆకాంక్షలు మారినప్పుడు పాత వ్యవస్థకి నూతన వ్యవస్థకి మధ్య ఘర్షణ సంభవిస్తుంది. మనం తలపడవలసింది వీటితోనే, ఒకటి మంచిది, రెండోది అంత మంచిది కానిది. బలరాములు అకస్మాత్తుగా కోపం ముంచుకొచ్చింది. తాను కాలం చెల్లిన వ్యవస్థకు చెందినవాడంటూ ఒప్పుకోవడానికి అతడు సిద్ధంగా లేడు. ఇలాంటి ఉపన్యాసాలు 100ల సార్లు విన్నాను. వ్యవస్థ పూర్తిగా మారిపోవాల్సిన అవసరం నాకేం కనిపించడం లేదు. అలాంటి వినాశకరమైన మార్పును నిరోధిస్తామని నేను అంటున్నానంటే మా వర్గంలో అందరి తరఫున అంటున్నమాట. దేవుడి దేవుళ్ళ, మేమే గెలుస్తాం కూడా. గెలుపు ఓటముల కోణంలోకి మనం ఇప్పుడే గెంతకు పోవడం మంచిది బలరాం గారు, ఆనంద్ అభ్యర్థనగా అన్నాడు. మనం ఆ ఘట్టానికి ఇంకా చేరుకోలేదు, ఘర్షణ పడవలసిన అవసరం కూడా లేదు. వ్యావసాయిక సమస్యలపై తలెత్తిన ఘర్షణ పరిణామాలు ఎలా ఉంటాయో ఈ మధ్యన మనం చవిచూశాం. అదృష్టవశాత్తు మన ప్రాంతం శాంతియుతంగానే ఉంది. అయితే ఎవరి అదుపులోనూ ఉండని ఆ సంక్షోభం అన్ని ప్రాంతాలను చుట్టుముట్టడానికి ఎంతో సమయం పట్టదు. దానిని ఎదుర్కోవలసిందే. విస్తారమైన భూమి కొందరి చేతుల్లోనే ఉండిపోయింది. మీరెంత ఉదారులైనా కావచ్చు, భూమి లేని నిరుపేదలు భూ యజమానులుగా, కనీసం సన్నకారు భూ యజమానులుగానైనా తమను తాము భావించగల పరిస్థితిని తీసుకురాలేరు. వాళ్ళకి భూమి ఎందుకట? ఆగ్రహం అణుచుకుంటూ బలరాం మధ్యలోనే ప్రశ్నించాడు. సారా కోసం ఆ భూమిని తెగనమ్ముకుని మళ్ళీ వెనకటి స్థితికే చేరుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు, ఆనంద్ ఒప్పుకున్నాడు. అయినా అది వేరే విషయం. విశృంఖల వ్యభిచారం సాగించి ఆస్తుపాస్తులను కోల్పోయిన ఎందరో భూస్వాముల గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. మరోవైపున ప్రభుత్వం తమకిచ్చిన తగుమాత్రం భూమితో నూతన జీవితం ప్రారంభించే బాగుపడిన నిరుపేదల్ని వేల సంఖ్యలో నేను చూపించగలను. కనుక ఇటువంటి ఉదాహరణలతో భూ సంస్కరణలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడటం కష్టం. మీరేమైనా చెప్పండి ఆనంద్ గారు, బలరాం ఖండిత స్వరంతో అన్నాడు. మీరు ఈ విషయంలో వాస్తవిక దృష్టితో కాదు, భూస్వాములు మీతో సహకరించి తమ మృత్యుశాస్త్రం మీద తామే సంతకం చేసుకుంటారని నేను భావించడం లేదు. వాళ్ళేమీ మృత్యుశాస్త్రం మీద సంతకం చేయబోవడం లేదు, మీకు ఆ హామీ ఇస్తున్నాను, ఆనంద్ ఎంతో నిజాయితీగా అన్నాడు. మోత బరువుగా అనుత్పాదకంగా మారిన వ్యవసాయం నుంచి భూ సంస్కరణలు పెద్ద భూస్వాములకు విముక్తి కలిగిస్తాయి. రకరకాల ఆర్థిక వ్యాసంగాల వైపు వాళ్ళు మళ్ళడానికి వీలవుతుంది. పరిశ్రమల్లోకి, అనేక ఇతర రంగాల్లోకి అడుగుపెట్టి తమ ఆర్థిక వనరుల్ని మరింత లాభదాయకమైన పెట్టుబడికి వాడుకోవచ్చు. భూములు అమ్ముకోవాలనుకునే భూస్వాములకు సాంఘికమైన కళంకాన్ని ఆపాదించే పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో ఉంది. ఎవరైనా భూమిని అమ్మచూపితే అదిగో దివాలా తీసినట్టున్నాడు అంటారు. భూ సంస్కరణలు ఆ కళంకాన్ని తొలగించి భూమిని కేవలం ఉత్పత్తి సాధనంగా మాత్రమే పరిగణించే కొత్త ధోరణిని ప్రవేశపెడతాయి. ఇక మీద అదేదో సామాజిక అంతస్తుకు చిహ్నంగా కానీ మృత సంపదగా కానీ ఉండదు. మొత్తం వ్యావసాయిక దృశ్యం ఉత్సాహ తరంగితంగా మారిపోతుంది. గ్రామ ప్రాంతాలు రకరకాల ఆర్థిక వ్యాసంగాలతో కోలాహలంగా మారిపోతాయి. రేపటి ఆ వినూత్న దృశ్య స్థితిని కాస్త ఊహించుకోండి బలరాం గారు. నేను అన్ని విధాలుగా ఒక అనామకుడిని కాబోవటమే నేను ఊహించుకోగలుగుతున్నది, బలరాం అన్నాడు. లేదు, మీ సంస్కరణలకు నేను కట్టుబడటం కానీ తలవంచడం కానీ జరగదు. పరిణామాలు ఎలాగైనా ఉండని. తన అన్నకి ఆనందకి మధ్య జరుగుతున్న సంభాషణ అరుణకి ఎంతో ఆందోళన కలిగించింది. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటోంది. ఆమె జోక్యం చేసుకోబోయినప్పుడల్లా బలరాం అవలంబించిన విరోధ ధోరణి సంభాషణకు ఆటంకం కలిగిస్తూ వచ్చింది. చివరకు బలరాం ఆమెను తీసిపారేస్తూ మొరటుగా అన్నాడు, నువ్విందులో తలదొరుచుకుని ఉంటావా? ఇవన్నీ నీకు తెలియని విషయాలు. నువ్వు అంటున్నది ఏమాత్రం సబబుగా లేదని గ్రహించే వరకు నాకు తెలుసు. ఆనంద్ సకాలంలో ఆమె మాటకు అడ్డుపడి పెద్ద ఘర్షణను నివారించాడు. అరుణ, ఈ వ్యవహారాన్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. నీ నియోజకవర్గంలో పరిస్థితిని నువ్వు చూసొచ్చావు గనక నీ సలహాలు కూడా అడుగుతాను. నిజానికి ఈ విషయం మీద మనం మాట్లాడాల్సిన చాలా ఉంది, సరేనా? ఆమెను మాట్లాడవద్దనడానికి ఆనంద్ అనుసరించిన శైలి అది. ఆ తర్వాత బలరాం వైపు తిరిగి ప్రశ్నించాడు. మార్పును ప్రతిఘటించగలమని, గెలుపు సాధించగలమని అన్నారు. ఎలా ప్రతిఘటిస్తారు, ఎలా గెలుపు సాధించబోతున్నారు కాస్త వివరంగా చెప్తారా? అది మా అమూల్యమైన రహస్యం మినిస్టర్ సాబ్, బలరాం గట్టిగా నవ్వేస్తూ అన్నాడు. పరిస్థితి అంతవరకు వస్తే మీరొక్కరే ఏటికి ఎదురు ఇదాల్సి వస్తుంది. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భూస్వాముల కొమ్ముగాస్తుంది. ఈ విషయంలో మీకు నేను హామీ ఇస్తున్నాను. మంచిది, మా విలువైన రహస్యాలు మాకు ఉన్నాయి, ఆనంద్ తిప్పికొట్టాడు. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే నేను చెప్పగలిగిందల్లా వేచి చూడాలనే. అంటే రంగంలోకి దిగారన్నమాట, బలరాం అన్నాడు. అని మీరంటున్నారు, ఆనంద్ అన్నాడు. ఉడుకుతున్న ఉద్రిక్తత మధ్య కొద్దిసేపు కూర్చుండిపోయారు. అనుకోని టెలిఫోన్ మోతతో నిశ్శబ్దం చెదిరిపోయింది. ఆనంద్ ఫోన్ తీసుకున్నాడు. అవతల ఢిల్లీ నుంచి చౌదరి లైన్లో ఉన్నాడు. ఇక్కడ మన నాయకులతో చర్చలు జరుపుతున్నాను. మన ఉత్తర సరిహద్దులో పరిస్థితి ఏమీ బాగలేదు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం గందరగోళం తలెత్తినట్టు కనిపిస్తోంది. చైనా నుంచి ప్రమాద సంకేతాలు ఉన్నప్పటికీ 3వ సార్వత్రిక ఎన్నికలు సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. భూ సంస్కరణల ముఖ్యాంశంగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపుదిద్దుకోబోతోంది. ముసాయిదా రచయితల బృందంలో నిన్ను కూడా చేర్చారు. కనుక మై డియర్ డ్రీమర్, సిద్ధంగా ఉండు. నీ ఊహాశక్తిని అంతటినీ రంగరించి ప్రజల్ని ఆకట్టుకునేలా అందులో వీలైన ఆశల్ని ఆకాంక్షల్ని దట్టించు. నీ మాటల రెక్కల మీద కరువు తీరేలా హాయిగా విహరించు. మిగిలిన విషయాలు నేను అక్కడికి తిరిగి వచ్చాక చర్చించుకుందాం. గుడ్ లక్.